ఈ ఇద్దరు పుండరీకుడు అంబరీషుడు సంస్కారం మర్చిపోయారు. తాగారు, తందనాలు ఆడారు, తిరిగారు, ఇష్టం వచ్చినట్టు వేశ్యాస్త్రులతో తిరిగారు, భ్రష్టులు అయిపోయారు. 50 ఏళ్ళు అలా గడిపారటువంటి వ్యసనాలతో. ఏవం ప్రవర్తమానౌతౌ ఆయుషోర్ధంచ నిన్యతుః. ఆయుషాహ అర్థము అంటే సగం జీవితం గడిచింది. మానవ కాలమానం 100 ఏళ్ళు గనక 50 ఏళ్ళు గడిచాయని చెప్పడానికి పూర్వులు ఇలాంటి ప్రయోగం చేసేవారు. 50 ఇయర్స్ గడిచాయి. ఒకరోజున వీళ్ళు అనుకోకుండా ఒక యజ్ఞశాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ మహానుభావులైన పండితులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞములో మంత్రములను స్పష్టంగా ఉచ్చరించారట. కొంతమంది మంత్రోచ్చారణ చేస్తే అర్థం కాదు, ఒళ్ళదొడు అంటారు. కానీ కొంతమంది మంత్రోచ్చారణ చేస్తే ఎంత బాగుంటుందో. ఎప్పుడూ మన కంఠం స్పష్టంగా ఉండాలి. నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అంటే అక్కడ అరుణాయ అని మీకు అర్థం అవుతుంది. సోమాయ అంటే అర్థం అవుతుంది. హిరణ్యవర్ణం అంటే హిరణ్యవర్ణం అర్థం కావాలి. ఏదో తెలిస్తే ఉపయోగం ఉంది. అలాగా స్ఫుటముగా స్వరబద్ధముగా మంత్రం చదువుతున్నారు. వీళ్ళకి ఆ మంత్రం ఆనందం కలిగించి అక్కడ కూర్చున్నారు. యజ్ఞశాలకి బయట కూర్చున్నారు. ఇంతలో అక్కడికి ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన పరమ పౌరాణికుడు. ఎవరైనా అగస్త్యుడు. అగస్త్యుడు వచ్చి ఆ యజ్ఞంలో పురుషోత్తముని మహామహిమ చెప్పాట. జగన్నాథక్షేత్ర మహిమ వర్ణించాడు. ఒక్కసారిగా వీళ్ళకి ఆశ్చర్యం ఆనందం అన్నీ కలిగాయి. ఎందుకంటే ఇంత అర్థమయ్యేలా చెప్పేవాడు దొరకడం అదృష్టం. కొంతమంది పురాణం చెబితే అర్థం కాదు, అర్థం కానప్పుడు ఏం చేస్తారండి అక్కడ. కాబట్టి అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడం కూడా ఒక కళ. అగస్త్యుడు లాంటి వాడు చెప్పాడంటే జగన్నాథ మహిమ అర్థం కాకుండా ఎలా ఉంటుంది. చాలా తేలిగ్గా అర్థమయ్యింది. అప్పుడు వీళ్ళకి ఇంతకాలం ఏం చేసిన పాపాలు ఏమిటో అని ఒక స్ఫురణ కూడా కలిగింది. పరమ పవిత్రమైన బ్రహ్మవంశంలో క్షత్రియవంశంలో ఇద్దరం పుట్టాం, కానీ ఒక్కనాడు సక్రమంగా సంధ్యావందనం చేశామా? ఒక్కనాడు గోపాలుడి గుడికి వెళ్ళి ఆ గోపాలుణ్ణి పాపాలు పోవాలని ఆరాధించామా, తలుచుకున్నామా? ఏనాడైనా అన్నదానం చేశామా? మద్యం తాగాం, వేశ్యలతో తిరిగాం, చెయ్యరాని పాపాలు చేశాం, చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువులు ఇలా నడుచుకోండి అంటే ఒక్కనాడు నడుచుకోలేదు. గురువులు చాలా పరీక్షిస్తారు. ఆ పరీక్షలో మనం నెగ్గలేకపోయాం, మనం భ్రష్టులం అయిపోయాం అనుకుని ఏడుస్తూ ఆ పౌరాణికుడు కాళ్ళు పట్టుకున్నారు. మహాత్మా, మేము చేసిన పాపాలు లెక్క పెట్టలేము. తారా తుషార సీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టే పండితులు కొందరున్నారు. వాళ్ళు తలుచుకుంటే ఆకాశం కేసి చూసి ఈ పూట 7,03,23,000 నక్షత్రాలు ఉన్నాయని చెప్పేస్తారట. అంత గొప్ప పాండిత్యం కొందరికి ఉన్నది. తుషార సీకర, చలికాలంలో మంచు బిందువులు పడతాయి. డిసెంబరు జనవరిలో ఆకాశం నుంచి తెల్లారేలోపు టప్ప 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 అని మంచు బిందువులు పడతాయి కదా, ఆ మంచు బిందువులను కూడా లెక్క పెడతారటండి కొందరు. అదో శక్తి, అదొక పాండిత్యం, అదొక విద్య. ఆ విద్య నేర్చుకున్నవాళ్ళు ఈ పూట ఏదో 1,00,000,000 మంచు బిందువులు పడ్డాయని చెప్పగలరు. సందేహం లేకుండా ఆ విద్య ఉన్నది. మరికొంతమంది ఓ మర్రి చెట్టు దగ్గరకు, మామిడి చెట్టు దగ్గరకు వచ్చి దాన్ని చూచి ఈ చెట్టుకి నాకులు ఉన్నాయని చెప్పేస్తారట. ఆ విద్య కొందరి దగ్గర ఉన్నది. భూరజములకైనా లెక్క బుధులిడుదురు. ఒక వాహనం వెడుతున్నప్పుడు ఆ వాహనం చక్రాల నుంచి మట్టి పైకి లేస్తున్నావునా, ఆ మట్టి ఇంతంత కణములు, డస్ట్ పార్టికల్స్, ధూళి కణాలు, అవి కూడా లెక్క పెడతారు కొంతమంది పండితులు. కానీ మేము చేసిన పాపాలు ఎవరూ లెక్క పెట్టలేరు. అన్ని పాపాలు చేశాం. ఈ పాపాల నుంచి విముక్తి పొంది, ముక్తి పొంది ఆనందించాలని మేము అనుకుంటున్నాం. మా పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పరా అంటే యజ్ఞం చేసేవాళ్ళు అన్నారు, చిచ్చి మీ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, మేము ఎవరని చెప్పలేము, అసలు మా యజ్ఞ వేటికి రాకండి అన్నారు. అప్పుడు ఆ వాళ్ళల్లో పౌరాణికుడైన అగస్త్య మహర్షి, నాయనలారా మీకు ఒక గొప్ప ప్రాయశ్చిత్తం చెబుతున్నాను అని ఆ వైష్ణవోత్తముడు ఇలా అన్నాడు. అగస్త్యుడు పరమ వైష్ణవుడు, ఆయనే పరమశైవుడు. ఆయనే విష్ణువు గురించి చెప్పినప్పుడు ఆయనే వైష్ణవుడు, శివుడు గురించి చెబితే ఆయనే శైవుడు. దీని అంతరార్థం ఏమిటి? దీని అంతరార్థం శివకేశవులకి భేదము లేదు, అభేదము అని అర్థం. ఆయన ఏమన్నాడు? భోద్విజ క్షత్రదాయాద పాపరాశేహే సుదారుణాత్తు ముక్తించేద్వాంఛత స్తోర్ణం గచ్చతం పురుషోత్తమము. ఓ ద్విజుడా, ఓ క్షత్రియుడా, మీ ఇద్దరూ చేసిన మహాపాపములు తొలగాలి అంటే తక్షణం జగన్నాథ క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ ఇంద్రజుమ్నుడని మహారాజు గారు ఈ మధ్యకాలంలో దారుమయమైన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. కొయ్యతో విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్ఠించాడు. ఆ విగ్రహాలని బ్రహ్మంతటి వాడు స్వయంగా వచ్చి ప్రతిష్ఠించాడు. పైగా ఆ విగ్రహాలని దర్శనం చేసుకుని అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడున్న పంచతీర్థములలో స్నానము చేసినంత మాత్రం చేత మీ మహాపాపములు తొలగిపోతాయి, భయంకర పాపాలు తొలగిపోతాయి, మీకు ప్రాయశ్చిత్తం అయిపోతుంది, మీకు పునర్జన్మ ఉండదనగానే వెంటనే వీళ్ళిద్దరూ మళ్ళీ అడిగారు. ఏమని, ఏమండి ఆ క్షేత్రంలో మాలాంటి వాళ్ళు పాపాత్ములు అడుగు పెడితే పెట్టనిస్తారా అనని. భగవంతుడు దయాస్వరూపుడయ్యా, ఎంత పాపాత్ముడైనా రానిస్తాడు, మీరు మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళండి అనగా ఈ ఇద్దరు హుటాహుటిన కాలినడకన బయలుదేరి పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రానికి వచ్చారు. అక్కడికి వచ్చి 45 రోజులు నివసించారు. మొదటి రోజు పురుషోత్తమ క్షేత్రానికి వచ్చారు, స్నానం చేసి ప్రసాదం ఇచ్చే ద్వారం ఉంటుందిగా అక్కడ నిలబడ్డారు. సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే వీళ్ళు రాగానే దేవుడి విగ్రహం మాయమైపోయినట్టు కనపడలేదు. వీళ్ళకి అనుమానం వచ్చింది, ఏమండి దేవుడు కనపడలేదు, ఏమిటంటే మాకు కనపడుతున్నాడు అన్నారట పక్కవాళ్ళు. అంటే వీళ్ళిద్దరికే కనపడలేదు. పరమ పాపం ఉండడం వల్ల మొదటి రోజున విగ్రహం అక్కడే ఉన్నది, కానీ విగ్రహం కంటికి కనపడ్డంలా. దాంతో ఏడ్చారు వాళ్ళు, స్వామి దర్శనం మనకి జరగలేదు, విగ్రహం మనకు కనపడడం లేదు అని ఆ పూట చాలా ఏడ్చారు. ఇలాంటి అనుభవాలు ఈ మధ్య చాలామందికి అవుతాయి. వాళ్ళు అక్కడికి వెడతారా, స్పష్టంగా కనపడవట ఆ రూపాలు. కొంతమంది ఏమో మాకు బాగా కనపడుతున్నాయి అంటారు, కొంతమంది కనీసం కళ్ళు కూడా కనపట్టలేదట భగవంతుడి కళ్ళు. ఆ కళ్ళు ఎంత బాగా ఉంటాయండి మరి. అంటే భగవంతుడు పాపాత్ముల్ని పరీక్షిస్తాడు, వాళ్ళకి ప్రాయశ్చిత్తం అయ్యేదాకా కనపడ్డం, అందుకే కనపడదు. అప్పుడు అక్కడ ఇంకో రోజు ఉండాలి, ఇంకో రోజు కూడా ఉండి భగవన్ నామం చెయ్యాలి, అప్పటికీ కనపడిపోతే ఇంకో రోజు ఉండాలి. అలాగా నిరీక్షిస్తే ఏదో ఒకనాటికి ఆ స్వామి దర్శనం కలుగుతుంది. దర్శనం స్పష్టంగా అయిందంటే వాడు పాప విముక్తి పొందినట్టే. అందుకనే వీళ్ళు మొదటి రోజు దర్శనం కాకపోతే ఏడ్చారు, చిన్నపోయారు. స్వామి దర్శనం కానంత వరకు అన్నము తినం, కేవలం జలపానంతో బతుకుతాం అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ హిందీలో జల్పాన్ అంటే రెండు, సంస్కృతంలో ఉన్న జలము పానము, హిందీ వాళ్ళు జల్పాన్ అంటే అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ అని అర్థం. కానీ సంస్కృతంలో జలపానం అంటే నీళ్లు తాగడమే. మీరు విమానం ఎక్కగానే తోడి హీ దేర్ మే జల్పాన్ హోగా అంటారు, అంటే నీళ్ళు ఇస్తారేమో అనుకోకండి, టిఫిన్ పెడతారని అర్థం. ఇంటర్నేషనల్ వాటిలో కంపల్సరీగా వాడికి భోజనం పెట్టాలి. 16 గంటలు విమానంలో ఎక్కి అమెరికా వెళ్ళి వాడు అయిపోతాడు, లేకపోతే అందుకని వాళ్ళు 3 గంటలకోసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాల్సిందే. అందులో కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు, ఇక వీళ్ళు వచ్చారా పెళ్ళికి జుట్టు పట్టేసుకుని తెగదిట్టేసిపోతారు. ఏమండి ఒకటి చెప్పనా, ఇప్పుడు పెళ్లి కొడుకు అంటే మగ పెళ్లివారి తరఫున ఉంటాడు, వాళ్ళ తాలూకు వాళ్ళంతా మగపెళ్ళివారు, పాపం ఆడపిల్లకి పెళ్లి చేసే ఆయన ఉంటాడు, కన్యాదానం ఆయనే చెయ్యాలి, పందిరి ఆయనే చూసుకోవాలి, అన్ని పనులు ఆయనవే కదా, ఆయన ఆయన పెళ్ళమే కదా. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎంత చూసినా వీళ్ళిద్దరూ ఎలా లేవగలుగుతారు. ఓ పక్కనేమో ఈయనేమో పెళ్లి ముహూర్తంలో కన్యాదానంలో ఉంటే ఆయన వచ్చి మమ్మల్ని టిఫిన్కి పిలవలేదు, మేము వెళ్ళమని అలుగుతాడు ఆ పిచ్చాడు. వీడిని పిచ్చాడంటారే అంటారు. అటువంటి వాడిని 4 రాళ్ళటి పీకద్దు, పీకలేడు పాపం. ఎంతేతన కన్యాదాత ఆయన, ఆయన ఏం చేస్తాడు పాపం కర్మ, ఆడపిల్లవాడిని చూస్తే జాలి వస్తుందన్నమాట. నిజంగా దాంతో ఒక్కోసారి చాలా విచిత్రమైనటువంటి మనుషులు చూసి చూసి విసిగిపోయాం. ఆడపిల్లని కన్నవాడికి చూపించేస్తున్నారు, ఈ మగపిల్లవాళ్ళు నరకం చూపించేస్తున్నారు కొన్ని చోట్ల, మహాబాధ అనిపిస్తుంది అనమాట. ఏమిటి ఇంకా ఈ కాలంలో కూడా పోనీ కట్నం ఏదో ఇస్తున్నాడు, పెళ్లిలో ఏడిపించి తర్వాత ఏడిపించి దిక్మాల మొగుడు ఏడిపించి అందరూ ఏడిపిస్తే ఏమైపోతుందండి ఆడపిల్ల. అందుకే భగవంతుడు ఇలాంటి వాళ్ళకి ఒక ఆడపిల్లనిచ్చి దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసేస్తారనమాట. దానివల్ల ఇవి దృష్టిలో పెట్టుకోండి, అత్తమామల్ని ఏడిపించకండి. అలాగే భార్యామణి భర్త ఇద్దరూ ఐకమత్యంతో ఉండాలి. భర్త భార్యని అప్పుడప్పుడైనా కాస్త ఆనందంగా చూడకపోతే ఎలాగా. కపిలుడని ఒక మహర్షి ఉన్నాడు, వాళ్ళ అమ్మ పేరు ఏమిటి, దేవహూతి. ఈ దేవహూతి కత్తమ్మ ప్రజాపతిని పెళ్లి చేసుకుంది. కర్దముడు మొదట్లో ఏడిపించాడు, తర్వాత జాలి కలిగింది. నీకేం కావాలని అడిగితే నీతో భోగాలు అనుభవించాలంటే ఒక విమానం సృష్టించి ఆ విమానంలో ఇవిండి అప్సరసగా మార్చి తాను కూడా మంచి పురుషుడిగా మరి 1000 ఆవిడతో సుఖభోగాలు అనుభవించాడు. అది మహాత్ముల యొక్క గొప్పతనం. అంటే శవరుడు మొదట్లో ముసలాడు, కానీ తర్వాత భార్య కోసం నవయౌవనం ధరించి ఆవిడ ఆనంద పెట్టాడు. అలా భార్యను ఆనంద పెట్టకపోతే ఎప్పుడు చూసినా సంధ్యావందనం, ఎప్పుడు చూసినా దేవుడు గుళ్ళు గుడిబడి అంటే పెళ్ళానికి విరక్తి కలుగుతుంది. గుడిబడి చెయ్యి కానీ భార్యను కూడా ఆనంద పెట్టు. అప్పుడప్పుడైనా ఆవిడ తీసుకుని విమానంలో మద్రాసు లేకపోతే ఇంకో చోటకు వెళ్ళు. మీరందరికీ నేను చెబుతున్నాను, కుర్రాళ్ళందరికీ కాస్త అప్పుడప్పుడు భార్యను తీసుకెళ్ళండి. పరమేశ్వరుడు తీసుకెళ్తున్నాడేమో వాళ్ళు ఆవిడ అనుకుంటున్నారు, పర్వాలేదు అందుకే పక్కనే కూర్చుంది. అలా ఉండాలి భార్యాభర్తలండి. అతుక్కుని అతుక్కుని ఉంటే బతుకు కనపడుతుంది. అవునా? అతుకుతోటే బతుకు. ఎప్పుడు చూసినా ఆయన గురువుగారు పురాణం వింటాను, నేను ఉపవాసాలు ఉంటాను, నీ మొహం చూడండి అంటే ఆవిడ ఏం చేస్తుంది, ఒళ్ళు మండిపోయి నీ మొహం నీకెందుకు పెళ్ళి అంటుంది. అవునా? ఆవిడంటే పాప మంచి ఆవిడ అనకపోవచ్చు. ఎప్పుడు ఇహం పరం రెండూ ఉండాలట. నేనేం వెళ్ళకూడదని చెప్పట్లేదు. పురాణాల్లో చూడండి మీరు, ఇహలోకే సుఖం భుంక్త్వా, ఈ లోకంలో సుఖాలు అనుభవించాలి అప్పుడు పైకి వెళ్ళాలి. సుఖాలు అనుభవిస్తూ పరమాత్మను మర్చిపోతే ఇంకా డేంజరం. ఇప్పుడు ఇవాళ తాతగారు ఈయన, ఆ రోజుల్లో వాళ్ళ ఆవిడకి రంపపకోత ఇవ్వలేదు ఆయన. చక్క ఆయన కూడా ఆవిడని తీసుకుని ముసలావిడ ఎక్కడో విమానం ఎక్కించాడు చెప్తున్నారు ఆయన. 5 సార్లు మా ముసలావిడిని విమానం ఎక్కించానండి అన్నాడు ఆయన. ఫ్లైట్ ఎక్కించారు తప్ప ఫైట్ చేసుకోలేదు వాళ్ళిద్దరు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు చక్క ఆ రోజుల్లో హనీమూన్కి వెళ్ళారు తెలిసిన. ఆ ఇద్దరు ఒంగోలు దగ్గర అద్దంకండి, అద్దంకి నుంచి బయలుదేరి ఆయన కూడా చన్నపట్నం వెళ్ళి చన్నపట్నం చూడరబాబు అని బీచ్లో తిరిగారట. మనకేం తెలుసు ఆ రోజుల్లో ఆయన తిరిగినవన్నీ మనకి తెలియదు. అప్పట్లో ఆయన భలే పాటలు పాడేవాడు ఆయన. అంటే ఇప్పుడు పాడుతున్నారు, ఇప్పుడు పాటలేమో గురు మహారాజ్ అని ముసలాడేగ పాడుతున్నాడు ఆయన. కానీ ఆ రోజుల్లో గురు మహారాజ్ అనలేదు ఆయన. ఆ రోజుల్లో ఏమన్నారు, జల్ల అదే లాహిరి లాహిరి లాహిరిలో అని పాడుకున్నారట. పాడుకోవడం తప్పేం కాదు. నేను ఇలా చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే, ఈ రెండింటిని బేరీజు వేసుకుని సంసారం నడపాలి, కుటుంబాన్ని నిర్వహించాలి, పరమ పవిత్రమైన పురాణములు వినాలి, భగవత్ సేవ చెయ్యాలి, గుడి బడి నిర్వహించాలి. ఏ పాత్రకా పాత్ర నిర్వహించిన వాడు పూర్ణ మనుష్యుడు. భోగాల్లో పడి రోగాలు తెచ్చుకుని యోగం మానకూడదు. యోగంలో పడి ఇటు ఈ భోగాన్ని కుటుంబ భారం విడిచిపెట్టకూడదు. ఏది విడిచి కుదరదు కదండి. ఇప్పుడు మీరు నాకేం అక్కర్లేదు అని ఇల్లు లైట్లు వదిలేసి, ఫ్యాన్లు వదిలేసి, ట్యాప్ వదిలేసి ఇంటికి తాళం వేసిపోతే మీ జీతం ఎంత, మీరు వచ్చేసరికి కరెంటు బిల్లు ఎంత కట్టాలి? మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ధర్మం ఉందో లేదా? నాకేం కోరిక లేదన్నావు. కోరిక లేనివాడు రేపు పొద్దున ఇంట్లోకి వచ్చావు, రాగానే అప్పటిదాకా నెలలో 35 రోజులు ఎక్కడో బయట తిరిగి వచ్చిన వాడు ఇంట్లో లైట్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, వెలుగుతున్నాయి లైట్లు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కులాయి వదిలేసిపోయావు, కరెంట్ ఏమో 1,500 వస్తుంది, నీ జీతం 1,500, ఈ 1,500 కరెంటు బిల్లు కడితే రేపు పొద్దున నీకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ? అప్పుడు అడుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలా? అది ధర్మం అవుతుంది. అప్పుడు ఆలోచించండి. అందుకని ధర్మరాజు గారు గొప్ప ధర్మం చెప్పాడు. ఏమని, సిరి నాకేలందువ, కృష్ణను వడగచ్చు డబ్బు నీకెందుకని, ధర్మాత్ముడికి డబ్బు ఎందుకని? రాజుగారి దగ్గర డబ్బు లేకపోతే ఈ ప్రజలకు ఏమన్నం పెడతాడు? గ్రాస వాసో దైన్యంబులు వచ్చున అరయుని చుట్టాలకు, ఈ చుట్టాలందరికీ నా కూడా ఉన్న వాళ్ళకి నా ఎంప్లాయీస్కి నేను జీతం ఇవ్వాలి. నా దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఉండదు, గ్రాసం ఉండదు, వాసహ వస్త్రం ఉండదు. ఇవి లేకపోతే వాళ్ళు నన్ను కొలవరు, అప్పుడు ధర్మం ఉండదు, సర్వనాశనం అయిపోతుంది సృష్టి. అందువల్ల కష్టపడి సంపాదించాలి. రాజన్న వాడి దగ్గర ఖజానా నిండా డబ్బు ఉండాలి, ప్రజల్ని పోషించాలి. డబ్బుంటేనే భగవంతుడి సేవ చేస్తాం. ఇప్పుడు భగవంతుడికి గుడి కట్టాలంటే ఏం కావాలి? డబ్బు. ఇక్కడ ప్రవచన హాలు కావాలంటే డబ్బు కావాలి, ఇక్కడ గ్లాసు వేయాలంటే డబ్బు కావాలి, ఏసీ పెట్టాలంటే డబ్బు కావాలి, మైకు పెట్టాలంటే డబ్బు కావాలి. ఏమీ లేకుండా ఈ ధర్మం ఎలా నడుపుతారండి? ఒకసారి ఆలోచించండి మీరు. ఈ దేనికైనా ధనం ఉండాలి. ధనముతో ధర్మమును చెయ్యాలి, ధర్మం కోసం ధనం కావాలి. కానీ అధర్మంతో ధనం సంపాదించి అధర్మాన్ని మాత్రం పెంపొందించకూడదు. ఇది జ్ఞాన లక్షణం అన్నారు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ క్షేత్రానికి వెడితే బాగుపడతారు. పాప వీళ్ళు అందుకనే ఏడుస్తూ మేము తిండి తిప్ప విడిచిపెట్టి నిరాహార దీక్షతో ఉంటాం అనుకున్నారట. మాకు భగవంతుడు కనపడకపోతే అన్నం తినం, నీళ్లు తాగమనుకున్నారు. రెండో రోజు కూడా స్వామి దగ్గరికి వెళ్ళారు. రెండో రోజు కూడా భగవన్నామస్మరణం భక్తితో చేశారు. ఎంత చేసినా స్వామి గుమ్మం దగ్గరికి వెళ్ళారు, హారతి కనపడింది. ఈసారి హారతి కనపడింది కానీ స్వామి కనపడలేదు. మూడవ దినం కూడా ఉపవాసంతో గోవింద గోవింద అనుకుంటూ అక్కడికి వెళ్ళారు. మూడవ రోజు మాత్రం స్వామి విగ్రహం ఉంది అని అందరూ చెబుతున్న చోట ఒక జ్యోతి కనపడింది. రెండు అయ్యి ఈసారి విగ్రహం కనపడలేదు కానీ అంటే మూడో రోజుకి కొంతవరకు వీళ్ళ పాప ప్రాయశ్చిత్తం అయింది. జ్యోతిరేకం అపశ్యతాం, ఒక దివ్య జ్యోతిని చూశారు. పర్వాలేదు, పరమాత్ముడు జ్యోతి రూపంతో దర్శనమిచ్చాడు అనుకుని ఈ 3 రోజుల నుంచి వాళ్ళు ఏం చేశారు, కాసిన జలపానంతో పాటుగా ఇందాక చెప్పినట్టుగా మంచినీళ్ళతో పాటుగా కొంచెం ఫలాలు కూడా తిన్నారు. భగవంతుడు ఏదో రకంగా కనపడితే అన్నం తినచ్చు కదా, కనబడనంత వరకు మాత్రం నీళ్లు తాగుతూ ఉన్నారు వాళ్ళు. అవునా? అందువల్ల శుభ్రంగా కాస్తంత పళ్ళు తిన్నారు. నామస్మరణం బాగా చేశారట. ఈసారి ఏం చేశారు? నామస్మరణం చేశారు. ఎప్పుడు కీర్తయంతో భగవతో నామ కల్మషనాశనం, భగవంతుడి నామాన్ని బాగా ఉచ్చరిస్తే రామ రామ కృష్ణ ఇలా పలుకుతూ ఉంటే క్రమంగా కల్మషములు తొలగుతాయి. ఆ నామం మనల్ని రక్షిస్తుంది. చేయగా చేయగా ఈ నామ జపమునకు భగవంతుడు సంతోషించి రూపదర్శనమిస్తాడు. రూపదర్శనం కావాలంటే నామస్మరణమే. నామస్మరణాత్ అన్యోపాయం నహి నహి. నామస్మరణము కంటే మానవులు తరించటానికి కలియుగంలో మరొక ఉపాయం లేదు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలన్నమాట? రామ కృష్ణ శివ గోవింద మీకు ఇష్టమైన నామాన్ని అలా నిరంతరం చేస్తూనే ఉండండి. అన్ని వేళలా చేస్తూ ఉండండి అన్నమాట. భక్తితో చేస్తూ ఉండాలి. ఇలా వాళ్ళు నామస్మరణం చేశారు. 7వ రోజు మాత్రం వీళ్ళకు ఒక అద్భుత దృశ్యం కనపడిందట. 7వ రోజు రాత్రి మధ్యభాగం అంటే అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వరకు ఆ గుడి అప్పట్లో ఉండేది. నల్లని మేఘం వంటి ఆకారంతో శంఖ చక్ర గదా పద్మములు ధరించి లక్ష్మీదేవితో పాటు శ్రీమన్నారాయణుడు మహాసౌందర్యంతో దర్శనమిచ్చేశాడు 7 రోజుల్లో. అందుకే ఆ జగన్నాథపురంలో ఎన్నాళ్ళు ఉండాలని చెప్పారు, సప్తాహ దీక్షతో ఉండండి. 7 రోజులు ఉంటే 7వ రోజున తప్పక భగవంతుడి దర్శనం అవుతుంది. ఒక్కొక్కళ్ళకి మాత్రం అరుదుగా 7 రోజుల్లో ఏదో ఒకరోజు మధ్యలోనే దర్శనం అయిపోతుంటండి. ఆ పూట వాళ్ళు ఆనందపడిపోయారు. ముందు పుండరీకుడు, ఆ తర్వాత అంబరీషుడు ఆయన స్తుతించారు. నమస్తే జగదాధార సర్గస్థితి అంత కారణ నారాయణ నమస్తే అస్తు పరమాత్మన్ పరాయణ. జగత్తుకి ఆధారభూతుడైన నారాయణ నమస్కారం. సృష్టి స్థితి లయములు మూడు నిర్వహించే పరమాత్మ నీకు నమస్కారం. నారాయణ సమస్త లోకాలకి పరమాత్మవి నీవే, మాలో అంతర్యామిగా ఉండే భక్త పరాయణుడువైన నీకు నమస్కారం అని ఆయన స్తోత్రం చేశాడు. అప్పుడు అంబరీషుడు, సర్వాత్మకుడివి, సమస్త ప్రాణులకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి, బుద్ధిస్వరూపుడివి, నీకు నమస్కారం. నీకు ఈ తీర్థయాత్రలు, అంతరిక్షము, విద్య, అలంకారము, అర్చనలు, ధూపదీపాలు ఇవన్నీ మోక్షాని కోసం ఉపయోగపడే మార్గాలే. అంటే భగవంతుడికి కొందరు అర్చనలు చేస్తారు, కొందరు ధూపదీపాలు ఇస్తారు, కొందరు నివేదన చేస్తారు, కొందరు కేవలం భజనే చేస్తారు, కొందరు యోగ మార్గం గొప్పదంటారు, కొందరు వైరాగ్యం గొప్పదంటారు, మరికొంతమంది అదేమీ కాదు నీలో నువ్వే పరమాత్మను చూసుకుంటారు. ఇందులో ఏ ఒక్కటి పూర్ణం కాదు, అన్నీ నీ మార్గాలే, ఇవన్నీ నీకు ఇష్టమే, ఇవన్నీ అవలంబిస్తేనే ఏదో ఒకనాటికి నిన్ను పొందుతారు. కాబట్టి విగ్రహారాధన చెయ్యాలి, కళ్యాణాదులు చెయ్యాలి, భగవత్ కథ వినాలి, నామ సంకీర్తనం చెయ్యాలి, దాంతోపాటు యోగ మార్గం, జ్ఞాన మార్గం, వైరాగ్య మార్గం, భక్తి మార్గం, అన్ని మార్గములు అవలంబించాలి. ఈ మార్గములన్నిటితోటి నిన్ను పొందడానికి మేము ప్రయత్నిస్తాం, మమ్మల్ని అనుగ్రహించు అనగా, అప్పుడు ఆయన, నాయనలారా, నిజానికి ఈ క్షేత్రంలో ఒకప్పుడు నేను ఇప్పుడు మీకు కనపడిన నీలమేఘఛాయ శరీరంతో ఇంద్ర నీలమణి రూపంతో ఉండేవాణ్ణి. ఈ నీలమణి కాంతి ఎక్కువ కాలం ఉండదు. ఇది కలియుగ మానవులకి ప్రమాదం కలిగిస్తుంది. కారణం, నేను ఒక మంచి మణిలో ఉంటే ఓహో ఈ మణి విలువైంది, ఈ మణి విగ్రహాన్ని పట్టుకుపోయి ముక్కలు చేసి అమ్ముకోవాలనే కోరిక కొంతమంది నీచులకు వస్తుంది. వాళ్ళు అప్పుడు నా దగ్గరకు వచ్చారనుకో, నా విగ్రహాన్ని అపహరించాలని చూస్తే ఆ క్షణమే భస్మమై నరకాలపాలు అవుతారు. అందుకని లక్ష్మీదేవి ఏమన్నది, ఈ మణిరూపంతో వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళల్లో ఆశరేకెత్తించి వాళ్ళని దొంగలను చేసి ఆ దొంగల్ని నరకాలపాలు చేయడం ఎందుకు? కాబట్టి త్వరలో నువ్వు ఈ రూపాన్ని ఉపసంహరించుకో, ఇక్కడ ఇసుక వర్షం కురిపించు, అందులో నీ క్షేత్రం మునిగిపోవాలి, కొండంతా కిందకి దిగిపోయి కొంత భాగం అలా మిట్ట కింద ఎత్తు కింద కనపడాలి. అందుకే కలియుగంలో ఆ మిట్ట తప్ప కొండ కనపడదు చూడండి. ఇప్పటికీ నీలాచలం అంటాం కానీ కొండలా కనపడదు అది, ఎందుకని అదంతా ఇసుకలో కిందకి దిగిపోయిందిట, అడుగును ఉంది ఆ కొండంతా. అలా చెయ్యి, తద్వారా నువ్వెవరికి కనపడకుండా పోతావు. అనగా మరి ఎవరికి కనపడకుండా పోతే ఇక్కడికి క్షేత్రానికి ఎవరు వస్తారు, ఎలా తరిస్తారు, యముడేమో మళ్ళీ వచ్చి పడతాడు కదా అన్నట్టు ఆయన. అప్పుడు ఆవిడేమంది, యముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, దానికి ఒక మార్గం ఉంది. ఇంద్రజమున మహారాజు మీ భక్తుడు, ఆయన ఇక్కడికి వచ్చి కొయ్య విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్ఠిస్తాడు. ఆ కొయ్య విగ్రహాలు మాత్రమే కలియుగంలో ప్రజలకి దర్శనమివ్వాలి. నీ మూల విరాట్టు మాత్రం కనబడకూడదు, కొండ భూమిలోకి వెళ్ళిపోవాలి. ఇసుక తిండలతో ఉన్న ఈ సముద్ర తీరంలో దారు విగ్రహాల రూపంలో నువ్వు ఇక్కడ కొలువై ప్రజలను అనుగ్రహించు. ఆషాఢమాసంలో ఉత్సవాలు చేయించుకో అని అమ్మవారు కోరింది. అదిగో దానివల్ల భవిష్యత్తులో నేను ఈ రూపంతో ఎవరికి దర్శనమివ్వను. దారువు, ఆ దారువుకి బంగారం తాపడం చేయబడిన నా రూపాలు కనపడతాయి. నేనే నాలుగు రూపాలతో ఇక్కడ ఉంటాను అని వారికి అనుగ్రహం ఇచ్చి వారిద్దరిని శాశ్వతంగా వైకుంఠానికి పంపాడు. పరమక్షుద్రులు వ్యసనపరులైన అంబరీషుడు, పుండరీకుడు అనే ఇద్దరు ఆ క్షేత్రంలో తరించారు అని లక్ష్మీదేవి ఈ కథ ఎవుడికి చెప్పింది. మొత్తం చివరిదాకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కథ అంతా లక్ష్మీదేవి ఎవుడికి చెప్పింది? స్కందుడు మహానుభావులైన మునులకు చెప్పాడు. వేదవ్యాసుల వారు పురాణ రూపంలో అందించారు. సూతుడు సౌనకాదులకు ఇచ్చాడు. మధ్యలో ఒకసారి ఎప్పుడో జైమిని కూడా వ్యాసుడికి బదులుగా ఈ కథని కొంతమంది మునులకు చెప్పాడు. ఇలా వీళ్ళ ద్వారా చెప్పబడింది, ఇప్పుడు నా ద్వారా మీకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు ఈ మహానుభావుడు, ఇంద్రజుమునుడు ఎవరు, ఆయన దారుమయమైన విగ్రహం ఎలా తయారు చేశాడు, ఈ కథ ఏమిటి, కమామిషి ఏమిటి అని అడిగారట. అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు సూత మహర్షి. పూర్వం సూర్యవంశంలో విప్ర మహారాజులు పరిపాలన చేశారు. కొంతకాలం బ్రాహ్మణ ప్రభువులు ఉండేవారు. వాళ్లల్లో ఐదో వాడు ఇంద్రజుమునుడు. చాలా గొప్పవాడు ఆయన. సర్వ పాపహరం పుణ్యం భుక్తిముక్తిప్రదం శుభం. ఆ మహారాజు చరిత్ర వింటేనే సమస్త పాపాలు తొలగిపోతాయి, ఇటు భుక్తి అటు ముక్తి కూడా లభిస్తుంది. ఆసీత్ కృతయుగే విప్రాహ ఇంద్రద్యుమ్నో మహాన్ నృపః సూర్యవంశే సధర్మాత్మా స్రష్టు పంచమ పురుషః. పరమ పవిత్రమైన వంశంలో ఇంద్రద్యుమ్నుడు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆనాటి సూర్యవంశంలో ఐదవ తరం వాడైన, ఇప్పుడు సూర్యవంశం వయోవస్వతమును యొక్క వంశం, ఆనాడు ఇంద్రజమున వంశం కూడా సూర్యవంశమే. అది మొదటి మనువు స్వయంభవ మనువు కాలంలో కథ అన్నమాట. ఇది మీకు చాలాసార్లు చెప్పారు కాబట్టి చెప్పక్కర్లేదు, అయినా గుర్తుపెట్టుకోండి. మనువులు 14 మంది. మొదటి మనువు స్వయంభువు, రెండోవాడు స్వారోచిష్యుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదోవాడు రైవతుడు, ఆరోవాడు చాక్షుషుడు, ఏడవవాడు వైవస్వత మనువు. ఇప్పుడు మనం ఏడవ మనువు కాలంలో ఉన్నాం, వైవస్వత మనువు కాలంలో. ఈ మనువులు అలా రొటేట్ అవుతారు. ఇప్పటి వరకు ఇలాంటి మనువులు కోట్ల మంది వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇప్పుడు రాబోయే 8వ మనువు పేరు సూర్యసావర్ణి. దుర్గా సప్తశతిలో ఉందే సూర్యసావర్ణి మనువు పుడతాడని, ఈయనే ఈ సూర్యసావర్ణి పుట్టేశాడు ఆల్రెడీ. సురథుడనే రాజు అమ్మని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహంతో మనువై పుట్టాడు. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టి ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు ఆయన. ఈ ప్రళయం అయిపోయాక నెక్స్ట్ యుగంలో ఆయనే మనువు. అప్పుడు మన బలిచక్రవర్తి గారు పాతాళంలో ఉన్న ఆయన ఇంద్రుడైపోతాడు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు, నెక్స్ట్ ఇంద్రుడు ఇంద్రసేన మహారాజు, అంటే బలిచక్రవర్తి అనమాట. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు. ఈ సూర్యసావర్ణి అయ్యాక మేరుసావర్ణి, తర్వాత రుద్రసావర్ణి, ఆ తర్వాత బ్రహ్మసావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు భౌత్యుడు. ఈ విధంగా సూర్యసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, విప్రసావర్ణి, రౌచ్య, భౌత్య, ఈ మొత్తం 7 రాబోతున్నారు. ఇప్పుడు 7 ఈ 14 మంది కలిసి ఒకేసారి వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ కొంత ప్రళయం, చిన్న ప్రళయం వచ్చి కొంత జన నష్టమై మళ్ళీ కొత్త సృష్టి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనువులు 8 మంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఏమేంటి వరుసగా: స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్యసావర్ణి, ఇంద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్య, భౌత్య. ఈ 14 మందిలో మొదటి మనువు స్వయంభువ మనువు కాలంలో ఒకప్పటి కల్పంలో, ఇప్పుడేమో శ్వేతవరాహ కల్పం, ఇది పద్మకల్పంలో జరిగిన కథటి ఇది. ఏకంగా ఎన్ని కల్పాలు గడిచాయో ఆ పద్మకల్ప కాలంలో ఇంద్రజుమునుడు 5వాడన్నమాట. అతడు పరమసత్యవాది. అతని అదృష్టవశాత్తు అతని భార్య కూడా చాలా గొప్పదండి. మంచి భార్య దొరకటం, ఆ భార్యకి తగిన భర్త దొరకటం ఎంత అదృష్టం అది. ఇద్దరు ధర్మతత్పరులే. వీళ్ళు అప్పట్లో అవంతి నగరాన్ని పరిపాలించారు. ఆ తర్వాత ఇంద్రజమున మహారాజు గారు వైరాగ్యం వచ్చిన తర్వాత ద్రవిడ దేశాన్ని పరిపాలించాడు. ద్రవిడ దేశాన్ని పరిపాలించాక మళ్ళీ వైరాగ్యం వచ్చి ఆయనకి పిల్లలు లేరు, బ్రహ్మగారిని పిల్లలు వద్దని కోరుకున్నాడండి. ఆయన ఆయన పుత్రులు ఎవరంటే దత్తులే, అందరూ ఆయన పిల్లలే, ఆయనకి సొంత కొడుకులు లేరు. ఆయన బ్రహ్మగారిని నేను విష్ణు పూజ చెయ్యాలంటే పిల్లలు నాకు అడ్డం, ఐ డోంట్ వాంట్ మై డైనెస్టీ అన్నాడు, ఆయన నాకు వంశం వద్దు అన్నాడు. అందుకే ఆయనకి పిల్లలు లేకుండా అయిపోయారు. ఆ తర్వాత వెళ్ళైన మలయ పర్వతం అంటే ఇప్పుడు మలేషియాలో తపస్సు చేశాడు. తపస్సు చేసుకోవడానికి మలేషియాలో ఒక గొప్ప కొండ ఉందండి, ఆ కొండ దగ్గర ఇప్పుడు బ్రహ్మాండమైన ఆలయం ఉంది. మీరు ఎవరన్నా మలేషియా వెళ్ళి ఆ గుడి చూసారా, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి గుడి, ఆ కొండని విష్ణు పర్వతం అంటారు. ఆ కొండ దగ్గర ఎంత ఎత్తు అండి, నేను ఎరిగి 40-50 అడుగులు ఎత్తు ఉంటుందన్నమాట కుమారస్వామి విగ్రహం. చేతిలో సోలం పట్టుకున్న కుమారస్వామి విగ్రహం ఉంటుంది అక్కడ మలేషియాలో. టూరిజం కోసం వాళ్ళు పాడు చేయట్లేదు, లేకపోతే సాధారణంగా తురకాళ్ళు గుళ్ళు ఉండనివ్వరు. కానీ వాళ్ళు బతికేది టూరిజం మీద కాబట్టి ఆ గుడి ఎట్టే పెట్టారు. ఆ మెట్లు పైకెక్కి కొండ గుహలోకి వెడితే ఆ గుహలో 6,000 సంవత్సరాల క్రితం శిల్ప సంపద ఉంటుంది, గోడల్లో చెక్కబడినటువంటివి. అవి కొన్ని 100,000 సంవత్సరాల క్రితం గుహలట, ఎన్ని లక్షలో ఎవడు లెక్కట్లేడు. ఆ పైనుంచి అప్పుడప్పుడు ఒక్కొక్క వాటర్ డ్రాప్ వస్తూ ఉంటుంది గోడల్లో. వాటిల్లో విష్ణువు యొక్క విగ్రహాలు, బ్రహ్మగారి విగ్రహాలు ఇవన్నీ అద్భుతంగా చెక్కారు. కొన్ని 100,000 సంవత్సరాలవి, కొన్ని 1,000 సంవత్సరాలవి, ఇలా ఆ విగ్రహాలు లోపల ఉన్నాయి. ఆ గుహల్లోకి వెళ్ళి తప్పనిసరిగా రావాల్సిందే ఒక్కసారి అయినా. కాబట్టి మలేషియాకి సింగపూర్ పక్కన ఉంటుంది బోర్డరేగా. సింగపూర్ అంతా గట్టిగా మాడితే హైదరాబాద్లో సగం. చిన్ని చిన్న దేశాలు అవి, అవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అనమాట. సింగపూర్, సింహపురం, అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. శివాలయం ఉంటుంది, విష్ణు ఆలయం ఉంటుంది, ఎంత బాగుంటాయండి అక్కడ ఆలయాలు. మలేషియాలో అయితే అంత గొప్ప ఆలయం అవే చెప్పానుగా మీకు. అక్కడ జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. దాని పూర్వం మలయ ద్వీపం అనేవారు. ఆ మలయ ద్వీపం మీద ఇంద్రజీవునుడు తపస్సు చేశాడు ఒకప్పుడు. అప్పుడే అగస్త్య మహర్షి నువ్వు ఏనుగు అయిపో అంటే గజరాజు అయ్యాడు. ఆ గజరాజు గారిని మొసలు పట్టుకుంది, విష్ణు చక్రంతో మొసలు నరికాక ఈయన మళ్ళీ రూపం ధరించి ముక్తి పొందాడు. అంత గొప్పవాడు, యుగయుగాలుగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు పొందినవాడు ఇంద్రజుమ్రుడు అంటే. ఆ ఇంద్రజుమ్రుడు వైరాగ్య సంపన్నుడు. అప్పట్లో మొదట్లో అవంతి దేశాన్ని అనగా ఈనాటి ఉజ్జయినిని పరిపాలించాడు. ఉజ్జయినిని ఏమంటారు? అవంతి అంటారు. ఉజ్జయిని అంటే ఇప్పుడు చిన్న ఒక నగరమే. అప్పట్లో అవంతి అనే పేరుతో ఒక పెద్ద దేశంగా ఉండే, చాలా విశాల దేశం అది. అవంతిపురవాసి, అవంతి దేశవాసి అని పిలిచేవారు. కృష్ణుడి గురువు ఉన్నాడు కదా సాందీపని, ఆయన అవంతివాడే. అలాగే వసుదేవుడి చెల్లెల్లో ఒక ఆవిడ, అంటే కుంతీదేవి చెల్లెలు, ఆవిడ పేరు రాజాధిదేవి. ఆవిడ అవంతిపురవరాజు గారిని పెళ్లి చేసుకుంది. కుంతీదేవికి సొంత చెల్లెలు, వసుదేవుడికి సొంత చెల్లెలు ఆవిడ. ఆవిడకే విందాను విందులు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ తర్వాత మిత్ర విందాను కూతురు పుట్టింది. ఈ కూతుర్ని కృష్ణుడు 8 మంది భార్యలో ఒక భార్యగా చేసుకున్నాడు. ఈ మిత్రవిందని ఈ పిచ్చాళ్ళు దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ట్రై చేశారులేండి. దుర్యోధనుడికి కజిన్ అవుతుంది వాడు, ఎందుకని పాండవులకి చెల్లెలు అయితే ఏమవుతుందండి, వాడికి చెల్లెలే కదా, పాండవులకి తమ్ముళ్ళే కదా వాళ్ళు. కుంతీదేవి పిల్లలు, రాజాదిదేవి పిల్లలు, ఇదో కుంతీదేవి అక్క, రాజాదిదేవి చెల్లెలు. కాబట్టి అక్క చెల్లెలు బిడ్డలు కాబట్టి దుర్యోధనుడికి కూడా చెల్లెలు వరుస అవుతుంది. అయినా ఈ మూర్ఖులు మేము దుర్యోధనుడికి ఇస్తాం మా చెల్లెల్ని అన్నారు. కృష్ణుడు వచ్చి ఎత్తుకుపోయాడు, మా మరదలు నేను బావా అన్నాడు. ఇంకేముంది, ఈ విధంగా బావగారు పట్టుకుపోయేసరికి అక్కడి నుంచి కృష్ణుడి మీద కక్ష పెట్టారు. మహాభారత యుద్ధంలో దుర్యోధనుడికి సాయం చేశారు. అర్జునుడు వేసి పారేశాడు ఇద్దరిని, ఫట్ ఫట్ ఇద్దరు తలకాయలు నరిగి పారేశాడు. ఇద్దరు ఒకే రథం మీద ఎక్కి యుద్ధం చేసేవారట. అన్నయ్య తమ్ముళ్ళు అనుకున్నారు, కాసేపు పలకరించుకున్నారు, కొట్టుకున్నారు, అయిపోయారు. ఇలా ఎంతమంది అండి, ఎవడి దురదృష్టం వాడిది. కుంతీదేవికి ఏమో కృష్ణుడి మీద భక్తి ఉంది, అందుకే కుంతీదేవి పిల్లలు కృష్ణుడిని పూజించి తరించారు. రాజాదిదేవికి అంత భక్తి లేదు, ఆవిడికి రక్తే తప్ప, ఆవిడ పిల్లలకి యోగం పట్టలేదు. అందువల్ల తల్లుల దగ్గర సగం బాధ్యత ఉంది, తండ్రి దగ్గర మిగతా బాధ్యత ఉంటుంది, ఈ ఇద్దరి తర్వాత గురువులది బాధ్యత. ఇవన్నీ తెలుసుకుని మనం భగవద్ అనుగ్రహం పొందాలి. ఇంద్రజుమునుడి గొప్పతనం చెప్పడానికి ఇన్ని చెప్పవలసి వచ్చింది మీకు. ఈ అవంతి నగరం రాజధానిగా చేసుకున్న మొత్తం దేశం పేరు ఏం పేరు? మాళవ దేశం. మాళవ దేశాన్ని అప్పట్లో ఎవరు పరిపాలించారు? ఈయన ఇంద్రజుమునుడు పరిపాలించాడు. రాజధాని అవంతి. తర్వాత కాలంలో మీకు తెలుసు మాళవ దేశానికి భోజ మహారాజు రాదు, ఆయన కాళిదాసు గారిని పోషించిన కవి. ఈ రాజుగారు తీర్థయాత్రలు చెయ్యాలి అని కోరుకున్నాడు. తీర్థయాత్రల వల్ల తప్ప ఇంకే రకంగా తరించమని ఆయనకు తెలుసు. ఒకరోజున ఆయన తీర్థయాత్రలకి ఎవరెవరు వెడుతున్నారో వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి అన్నట్ట. భోజనం కోసం ఒక సత్రం కట్టించాడు. ఈ ఉజ్జయినిలో ఒక అద్భుతమైన సత్రం కట్టించి తీర్థయాత్రలు చేసేవాళ్ళంతా ఈ సత్రంలో ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, భోజనం చేయొచ్చు. ఈ సత్రం ఈజ్ ఓన్లీ ఫర్ తీర్థయాత్రికులే, మిగతా ఈ తీర్థయాత్రికులకు కాదు అన్నాడు ఆయన. దాంతో కాశీ నుంచి ఉజ్జయిని వచ్చిన వాళ్ళు, ఉజ్జయిని నుంచి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, అన్ని చోట్లకి తిరుగుతూ ఉజ్జయిని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి చూడడానికి వచ్చేవాళ్ళంతా సత్రాల్లో ఉండి ఆ రాజుగారు పెట్టిన మంచి మంచి భోజనాలు తింటూ పాలు తాగుతూ పొద్దుటే పాలు ఇచ్చేవాట, మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టేవాట, రాత్రికి భోజనాలట, మళ్ళీ పలహారాలు అంటే పలహారాలు, సొంతంగా వండుకుంటే సొంతంగా వండుకోవడాలు. ఒకటేమిటండి బాబు, ఎండి పెట్టేసేవాడు ఆయన పాలకోవాలు, అవేవో దూదుగా పేడాలు. ఇక ఈ కొంతమంది అయితే ఎందుకు వచ్చిన తీర్థయాత్రలు ఈ ఊళ్ళోనే ఉండిపోయి సత్రంలోనే హాయిగా పెర్మనెంట్గా ఉంటే బాగుంటుంది అనుకున్నారట. ఇంటి కంటే గుడి బదిలం, గుడి కంటే సత్రం బాగుందనుకుని సత్రం భోజనం మటన్ నిద్ర చేసేవారట. ఈ విధంగా తీర్థికులను పోషిస్తూ ఆయన ప్రతి భానువారము సాయం సంధ్యా సమయంలో ఆ సత్రానికి వచ్చేవాడు. సత్రంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, అయ్యలారా మీరు ఏ ఏ తీర్థయాత్రలు చూశారు, విశేషాలు చెప్పండి అని ఒకళ్ళొక్కొక్కడిని పిలిచేవాడు. ఒక్కొక్కడు అరగంట చెప్పేవాడు, ఎక్కువ మంది ఉంటే కొద్ది మంది దివిని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వచ్చిన వాళ్ళు అందరూ చెప్పలేరు కదా, తీర్థయాత్రలు చూసిన వాళ్ళందరూ బాగా వర్ణించగలరా, అందులో కొద్ది మందే చక్కగా చూసిన వాటిని పోసగుచ్చినట్టు చెబుతారు. ఆ చెప్పేవాళ్ళలో కొందరు బాగా చెబుతారు, కొంతమంది ఏంటంటే చెప్పేసి అనేసి అని మొదలు పెడతారు, వాళ్ళు ఏం చెబుతారో వాళ్ళకి తెలియదు. కొంతమంది అన్నీ చెబుతారు, అది గురువుగారికి చెబుతాడు ఒక్కొక్క ఆయన వచ్చి. ఏమంటే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుందండి తీర్థయాత్రలోనండి, ఏడు కొండల మీదండి అని మొదలుపెట్టే ఏం చూస్తాడో తెలియదు. అన్ని రంగాల్లోకి వాళ్ళు అడుగు పెడతారు, మనకేది తెలిస్తే చెప్పాలి. గురువుగారికి తెలియదు, ఇప్పుడు పురుషోత్తమ క్షేత్రం గురించి నాకు చెప్పాలా, నా దగ్గరకు వచ్చి నా దగ్గర మీరు వినాలి కానీ పురుషోత్తమ క్షేత్రం గురించి నేను అడిగితే చెప్పాలి. కానీ పురుషోత్తమ క్షేత్రం అంటే అక్కడ ఇది ఉందండి ఇది ఉందండి అంటే సూర్యుడి దగ్గరకు వచ్చి దివిటి చూపించడం. ఒక్కొక్కప్పుడు మాకు తెలియని రహస్యాలు ఉంటాయి, అప్పుడు అడుగుతాం అనమాట. ఏమండి నేను వెళ్ళలేదండి, ఎప్పుడు పూరి వెళ్ళలేదు, పురాణంలో చదవలేదండి, అప్పుడు చెప్పండి అంటే చెప్పాలి. ధర్మం కొన్ని వందల సార్లు కాశీలో ఉన్నారండి ఒకళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి నా శిష్యురాలు శోభ అని ఒక ఆవిడ ఉంది, నాకంటే కాస్త వయసులో పెద్ద ఆవిడ. గురువుగారికి ఆత్మీయురాలుగా శిష్యురాలుగా చాలాసార్లు పురాణాలు వింది, కాశీఖండం తెగ వినేసింది, కాశీ వెళ్ళిపోయింది 2007లో. ఇంకా మళ్ళీ రాకుండా అణువణువు తిరిగేసింది. అణువణువు తిరిగినా ఇంకా నాకు పూర్తిగా కాశీ గురించి తెలియదు అంటుంది అమ్మాయి అంటే అంది కాబట్టి ఆవిడ గొప్ప ఆవిడ. తెలుసు అంటే గొప్ప వాళ్ళు అవుతారు. అటువంటి ఆవిడ ఇవాళ గురువుగారికి కూడా డైరెక్షన్ ఇవ్వగలదు. ఎందుకని, గురువుగారికి పురాణములో శివరాత్రీశ్వరలింగం ఉందని తెలుసు, కానీ శివరాత్రీశ్వరలింగం ఇప్పుడు ఎక్కడుందో నాకేం తెలుస్తుంది. కానీ ఆవిడ అన్నీ చూసి, ఇదిగో అన్నపూర్ణాలయం దగ్గర శివరాత్రీశ్వరుడు ఉన్నాడు, ఇదిగో ఇక్కడ వేణుగోపాలుడు ఉన్నాడు అని అన్నీ వెతికి పట్టుకుని చూపించింది. అసలు కొన్ని లింగములు ఉన్న చోట ఇళ్ళు కట్టేసి కింద భూగర్భంలో దాచేశారు, అవి మనకు ఎలా దొరుకుతాయండి, దొరకవు కదా. అక్కడ ఉండి ఓపిక తెచ్చుకొని ఆ ఇళ్లలో వాళ్ళందరినీ మచ్చిక చేసుకుని ఆవిడ ఓపికగా తిరిగింది. అటువంటి వాళ్ళ ద్వారా అక్కడ స్థలాన్ని మనం తెలుసుకుని చూడడం అదృష్టం. వారాహీదేవి ఎక్కడుంది, వసుంధర ఎక్కడుంది, వేణుగోపాలుడు ఎక్కడున్నాడు, సాక్షి గోపాలుడు ఎక్కడున్నాడు, సాక్షి గణపతి ఎక్కడున్నాడు, డుంటి విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడు, లేకపోతే మళ్ళీ భైరవుల్లో కూడా చాలా అష్టవిధ భైరవులు ఉంటారు అక్కడ, అలాగే దండపాణి రెండు చోట్ల ఉంటాడు, దండపాణి భైరవుడు వేరు, అసలు దండపాణి వేరు. దండపాణి అనేవాడు ఒక ఆయన స్థూలకేశుడు అని ఒక యక్షుడు, ఆయన పసుపచ్చని పిల్లి కళ్ళ వంటి కళ్ళు కలిగి ఉంటాడు, సరిగ్గా విశ్వేశ్వరుడికి ఎదురుగుండానే ఉంటాడండి. విశ్వేశ్వరుడికి ఎదురుగుండా చిన్న గుడి ఉంటుంది కదా, ఆ గుడిలోనే దండపాండు ఉంటాడు. అది ఎవరికి తెలియదు, చాలామందికి ఏది దండపాండో తెలియదు, ఏది అన్నపూర్ణో తెలియదు. తెలియనటువంటి వాళ్ళందరికీ అక్కడ ఎక్కువ కాలం ఉండి చూసిన వాళ్ళు చెప్పగలరన్నమాట, బాగా పరిశోధనగా చేసిన వాళ్ళు. పంచక్రోశుల యాత్ర అంటే అలాంటి వాళ్ళతో చెయ్యాలి. అదిగో అలాంటి వాళ్ళ దగ్గరేమో స్థలం గురించి తెలుసుకోవాలి, పురాణ విశేషములు పండితుల దగ్గర తెలుసుకోవాలి, అంతేగాని ఏమీ తెలియకుండా అడగకుండానే వచ్చి మీకు తెలుసా అండి పలాన తోట చెట్టు ఉందండి, పలాన తోట పొట్టు ఉందండి, మీకు తెలుసో లేదో అక్కడ ఇడ్లీ పెడతారండి, ఇక్కడ ఉప్మా పెడతారండి అంటే ఏమిటి ఉపయోగం దానివల్ల. అందువల్ల ఎప్పుడూ కూడా తెలిసినవాడు చెప్పాలి, అడిగినప్పుడు చెప్పాలి, అవసరమైనప్పుడు చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. అలాంటి వాళ్ళు రాజుగారికి దొరికారు. ఒక్కరోజున మాత్రం ఒక ఆయన దొరికాడండి, ఆయన పరమ పౌరాణికుడు, ఆయన మహారాజా. ఈ ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైన ఒక స్థలం దగ్గర నుంచి నేను వచ్చాను, అదే పురుషోత్తమ క్షేత్రం. అక్కడ ఒక కాకి తెల్లగా మారి ముక్తి పొందింది, అది బ్రహ్మ కూడా చూశాడు, అంత గొప్ప స్థలం అది. నువ్వు విష్ణు భక్తుడివి, ఆ వైష్ణవ క్షేత్రం జీవితంలో చూడాలి. అని చెప్పి మాయమైపోయాట. పోనీ చెప్పినవాడు అక్కడ ఉన్నాడా? అదృశ్యమైపోయాట. ఏవ ముక్త్వాతు జటిలః సర్వేషాం పశ్యతాం తదా అంతర్ధానం జగామాసురాజా పరమ విస్మయం. వచ్చి సత్రంలో భోంచేసిన ఒక సన్యాసి, ఒక పరమ పౌరాణికుడు భక్తుడు, చాలా గొప్పది విష్ణుక్షేత్రం, అక్కడ కాకి కూడా మోక్షం పొందిందని చెప్పి చూస్తూనే మాయమైపోయాడు. రాజుగారికి మతిపోయింది. పైగా పోను రాజు ఒక్కడే చూశాడా అంటే పశ్యతాం సర్వేషాం, అందరూ చూస్తుండగా మాయమైపోయాట. అప్పుడు రాజుగారికి ఏమర్థమైంది, విష్ణువే తన క్షేత్రం గొప్పతనం నాకు చెప్పి ఆ క్షేత్రానికి వెళ్ళమని పురమాయించి మాయమైపోయాడని అర్థమైంది. వెంటనే తన పురోహితుడిని పిలిచాడు. మహానుభావ పురోహితోత్తమ, నీవు తప్ప నన్ను ఎవరూ రక్షించేవాళ్ళు లేరు, ఎందుకంటే నువ్వు మంత్రవేత్తవి, కుల పురోహితుడివి, నాకు ఆ వైష్ణవ క్షేత్రం చూపించన్నాడు. అనగాని ఈయనేమన్నాడు, ఆ పురుషోత్తమ క్షేత్రం చాలా గొప్పది, ఎవడికి పడితే వాడికి దర్శనం ఇవ్వదు, వెళ్ళినా అక్కడ కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకోలేక తిరిగి వచ్చారట. నువ్వు మహారాజువి, అందులో ఈ రోజులలాగా విమానాలు అవి కాదు కదా, ఇప్పుడు మనం విమానాల్లో వెళ్ళి అక్కడ దేవుడు ఏం కనపట్టాలా, ఊరికి అక్కడ బొమ్మ కనపడుతుంది కానీ అందులోనే దైవశక్తి కనపడదు, కనపడాలంటే ఆయన పరీక్ష ఎదుర్కోవాలండి. మేము వెళ్ళాం పూరి అంటే పూరి పెడితే నీకు పూరీలే మిగులుతాయి. భగవంతుడి యొక్క దివ్యమంగళ రూపం మహాతేజస్సుతో కనబడాలంటే పరమ తపస్సు చేసి ఉండాలి, నీకు దృఢ విశ్వాసం ఉండాలి. ఏ ఎంతమంది వెళ్ళడం లేదు, వెళ్ళిన వాళ్ళందరి కష్టాలు తొలగుతున్నాయా? ఎందుకు తొలగట్లేదు? నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యవలసిన రీతిలో భగవంతుడి అర్చన చేయటం లేదు, చెయ్యవలసిన రీతుల్లో భగవన్ నామస్మరణం చేయటం లేదు, అక్కడ ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు పాటించడం లేదు, సప్తాహ దీక్ష వహించడం లేదు. వహించినప్పుడు కొయ్య విగ్రహములు ఉంటాయి, కానీ ఆ విగ్రహంలో ఉన్న పరమాత్ముడు సంపూర్ణ అనుగ్రహం ఇవ్వడు. విగ్రహమే కానీ అనుగ్రహం ఉండదు. అసలు పుణ్యం లేదని కాదు, పుణ్యం ఉంటుంది కానీ ఎంత రావాలో అంత రాదు. అలాగే భగవంతుడి విగ్రహం మనం చూడగలిగినా ఆ విగ్రహము వల్ల మనకి రావలసినంత ఫలితం రానప్పుడు అది సంపూర్ణ అనుగ్రహం కాదు. అందువల్ల తొందరపాటు కాదు. నాకు విద్యాపతి అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడిని కొంతమంది సైనికుల్ని ఇచ్చి అక్కడికి పంపిద్దాం. ఈయన అక్కడికి వెళ్ళి మార్గం చూస్తాడు, అక్కడ ఎలా దర్శనం చేసుకోవాలో, ఏ పుణ్యకార్యాలు చేసుకోవాలో తెలుసుకుంటాడు. ఆయన తిరిగి వచ్చాక స్థల విశేషాలు తెలుసుకున్నాక అప్పుడు మనం సైనికులతో వెడదాం. అనగానే ఇది బాగానే ఉందండి, మరి ఆయన వచ్చరికి 6 నెలలు పట్టవచ్చు, 1 ఏడాది పట్టవచ్చు, అక్కడికి వెళ్ళాక ఆయన ఆనందంతో అక్కడే తపస్సు చేసుకోవచ్చు, అప్పటిదాకా ఏం చేయనన్నట్ట. పర్వాలేదు, 1 ఏడాదిలోపు గ్యారంటీగా వస్తాడు ఆయన. ఈలోపు నువ్వు హాయిగా జగన్నాథ 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 అనుకో, జగన్నాథ గోవింద అని ఆయన స్మరణ చేసుకో. భగవన్ నామస్మరణం ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా భగవద్ దర్శనం అవుతుంది. దర్శనము కావాలంటే నామస్మరణమే ముఖ్యం అని పలికి తమ్ముడిని పంపాడు. ఒక శుభముహూర్తంలో విద్యాపతి అని పేరు కలిగిన ఈ పురోహితుల వారి తమ్ముడు ఒక రథమెక్కి కొంతమంది సైనికుల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆయన వెడుతున్నంతసేపు లోపల అనుకున్నట్ట, అహోమే సఫలం జన్మ సుకల్యా సర్వరీచమే, నా రోజులు బాగున్నాయి, నా జన్మ తరించింది, పరమ పుణ్యాత్ముడి అయిపోతున్నాను నేను, ఎందుకని మానవ మాత్రుడు దర్శించి తరించలేని పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళబోతున్నాను అని పొంగిపోతూ కష్టపడి వెళ్ళాడు. అదిగా అప్పట్లో ఓడ్రదేశము అనేవారు దాన్ని. ఆ ఓడ్రదేశానికి వెళ్ళి ఇంకిక్కడి నుంచి రథంలో కాదు, ఈ సముద్ర తీరంలో దీన్ని వదిలేస్తాను, ఇక్కడి నుంచి నడిచి పెడతాను అని కాలినడకన కొంతమందిని వెంట పెట్టుకుని చెప్పులు కూడా తీసేశాడు. ఆయనకి అంత ఓపిక ఉన్నది, ఆయనకి షుగర్ లేదులేండి, అందుకని చెప్పులు తీశాడు. షుగర్ పేషెంట్లు చెప్పులు తీస్తారు అక్కడ సుమా? ధర్మశాస్త్రం ఏం చెబుతోంది, అనారోగ్యవంతులు ఇచ్చవచ్చినట్టు తిరగకూడదు. పాపం ఈ మధ్యకాలంలో చాలామందికి షుగర్ కదండి, ఈ షుగర్ రోగం ఉన్నవాడికి కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకున్న రాయి దిగిన కాళ్ళు కుళ్ళిపోతాయి. అందుకని అనారోగ్యవంతులు చెప్పులతోటే తిరగాలి. అరుణాచల యాత్రకు వెళ్ళేవాడు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళమన్నారు, కానీ కాళ్ళు దెబ్బతింటున్నప్పుడు అలా వెళ్ళమని ఏ శాస్త్రంలో చెప్పరా? ఎక్కడ చెప్పాడో పురాణాలు చూపించండి మీరు. మర్త్యునకు నిజేచ్ఛ చేయజనకు రోగము పొందిన ఎప్పుడు అప్పనుల్, రోగం వచ్చినప్పుడు, కాళ్ళు బాధ పెడుతున్నప్పుడు, కాళ్ళు చురును కాలుతున్నప్పుడు, నడవలేని దుస్థితి ఉన్నప్పుడు, నీ ఇష్టం వచ్చినట్టున్నాడు నడవడం మానకన్నాడు, నడవడం మానద్దన్నాడు తప్ప చెప్పులు లేవు కాబట్టి ఇంట్లో కూర్చోమల్లా. అలా ఆయా వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని బట్టి భగవంతుడు మనకి వెసులుబాట్లు ఇచ్చాడు. అంతేగాని మూర్ఖత్వంతో తిరుగుని ఎక్కడంలా. హిమాలయ పర్వతాల్లో బదరీకి వెళ్ళారు, స్వామి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు సాక్షి చేసుకోకుండా పెడితే ఇక మీ కాళ్ళు మీ మాటలు వింటాయా, బండమారిపోతాయి కాళ్ళు. అందువల్ల అక్కడ చచ్చినట్టు చెప్పులు వేసుకోవాల్సిందే. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కనీసం సాక్షిని వేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మన కాళ్ళు కొంత మన మాట వింటాయి. మనమేం మహాతపస్సులు ఏం కాదు, మంచుని అగ్నిని జయించిన వాళ్ళం కాదు. నిప్పు పుట్టుకుంటే కాలుతుంది అవునా, నన్ను నిప్పు కాల్చదు అని అగ్గిపెట్టుతో గీసి కొంతమంది ఏం చేస్తారు, దాని మీద వేసేస్తారు అగ్గిపుల్ల. అగ్గిపెట్టుతో దీపారాధన వెలిగించాక పుల్ల అక్కడేస్తే చాలు కాలిపోదా. అందుకని పుల్ల ఏం చేస్తున్నాను నేను, కుంది కింద ఉన్నటువంటి ఇనప ముక్క మీద ఇత్తడి ముక్క మీద వేస్తున్నప్పుడు కాలదు కనుక. ఇవి దృష్టిలో పెట్టుకోవాలి మనం. అంతేగాని మూర్ఖత్వంతో చేస్తామంటే కుదరదు. ఇది కలియుగం, మానవ మాతృలకి తపశ్శక్తి ఉండదు. ఇవి దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఆరోగ్యం ఉంది కనుక కాలినడకన పైకి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుత దృశ్యం చూశాడు. అక్కడ ఒక మంచి మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు దగ్గర నరసింహస్వామి కోటి సూర్యుల కాంతితో ధగధగ వెలిగిపోతున్నాడు. అప్పట్లో మొదట్లో నరసింహస్వామి ఉండేవాడు అక్కడ. ఆ నరసింహస్వామి దగ్గరికి దేవతలంతా వచ్చేశారు. ఇంద్రుడు బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆ నరసింహస్వామిని పూజిస్తున్నారు. ఇంతలోనే ఆ నరసింహస్వామి చెట్టుకు ఒక వైపు ఉన్నాడు, రెండో వైపు ఏమో ఇంద్ర నీలమణి కాంతితో ఉన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడు. ఇటు నరసింహుడు, అటు జగన్నాథుడు, ఇటు నరసింహుడు, అటు జగన్నాథుడు. దేవతలు ఇటు పూజిస్తున్నారు, అటు పూజిస్తున్నారు, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు ఆ మర్రి చెట్టు చుట్టూ. ఇక ఆ దృశ్యం ఇతని కళ్ళ నుంచి అదృశ్యం అవడం లేదట. అలా చూసి పులకించిపోయాడు. ఆ పక్కన కొంతమంది బోయవాళ్ళు ఉన్నారు. ఆ బోయవాళ్ళు కూడా ఈ దేవతలతో పాటు అక్కడికి వచ్చి స్వామిని పూజించారు. దేవతలంటే పోనీ స్వామిని చూశారు, బోయవాళ్ళు చూశారు, వాళ్ళు పూజించారు. ఈ దృశ్యం చూసి ఇక్కడి నుంచి కదలకుండా ఉండిపోయాను. ఎందుకంటే భగవంతుడు అక్కడ దర్శనమిస్తున్నప్పుడు పరుగు పరుగు దగ్గరికి వెడితే ఆయన అదృశ్యమైపోతాడు. అందుకని దూరం నుంచి అలా చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి స్వామి అదృశ్యమైపోయాడు. అక్కడ ఏమీ కనబడలేదు, చెట్టు తప్ప. చెట్టు దగ్గర విగ్రహ రూపంలో ఉన్న నరసింహుడు, అటువైపు జగన్నాథుడు, ఒక్క దేవత కనపడలేదు. ఈ ఇద్దరే కనపడ్డారు, జగన్నాథ విగ్రహం, నరసింహ విగ్రహం, చెట్టు. చెట్టుకు ఒకవైపు అటు, ఒకవైపు ఈ విగ్రహం అని చెప్పారుగా, ఒకవైపు నరసింహ విగ్రహం, మరోవైపు జగన్నాథ విగ్రహం ఉన్నాయి. ఇంకెవరూ లేరు. కానీ అక్కడ స్వామి నిర్మాల్యం ఉంది. స్వామిని పూజించగా వచ్చినటువంటి పువ్వులు ఉంటాయి కదా, స్వామివారిని పువ్వులతో పూజించారు. ఆ పువ్వులు ఉన్నాయి. ఒకసారి స్వామి విగ్రహం మీద వేసి ఆ పువ్వులు పక్కకి పెడితే వాటిని ఏమంటారు, నిర్మాల్యము అంటారు. ఈ దండు ఉంది, స్వామివారు మెడలో వేసాం, తర్వాత తీసాం. ఈ తీయబడినటువంటి దండను ఏమనాలి, నిర్మాల్యం. అదే కట్టుకున్న బట్టలు ఉన్నాయి, స్వామికి కట్టిన బట్టలు తీసి మర్నాడు కొత్త బట్టలు కడతారు కదా. ఇప్పుడు ఈ పాత బట్టలు ఏమంటారు, శేషవస్త్రములు అంటారు. అవి ఉన్నాయి అక్కడ, ఇవి చూశాడు ఆయన. ఇంతలో ఒక మంచి టీవీగా సౌందర్యంతో ఉన్న బోయవాడు వచ్చాడు. ఆ బోయపల్లికి ఆ అడవిలో నరసింహ జగన్నాథ క్షేత్రము ఆ వటవృక్షము ఉన్న ప్రాంతంలో ఉన్న బోయపల్లికి ఈయనే రాజుగారు. ఆయన పేరు విశ్వావసుడు. ఆయన వచ్చి, మహాత్మా మీరెవరు, ఈ భయంకర కేకారణ్యంలోకి ఎవరు పడితే వాళ్ళు రాలేరే, ఎలా వచ్చావు, వచ్చావంటే నీకు హరికటాక్షం ఉన్నది, సరే ఎలాగో వచ్చావు, ఇక్కడ విశ్రాంతి తీసుకో, నీకు భోజనం పెడతాను అంటే నాకేం వద్దండి, నేను పురోహితుడిని, నియమాలతో ఉన్నాను, పళ్ళు తింటానంటే, ఓరి వెర్రివాడా, ఇక్కడ నీకు ఒక అద్భుతమైన రహస్యం చెబుతాను విను, ఇక్కడికి వచ్చాక నేను తినను అనకూడదు, ఇక్కడ సర్వం జగన్నాథం, బోయవాడు పెడుతున్నాడు తినలేదేమో, నేను పెట్టింది తినన్నట్ట, సరేనండి అయితే పెట్టండి అన్నాడు. ఇంకేముంది, వెంటనే ఆయన పట్టుకొచ్చి పెట్టాట. ఈ ప్రపంచంలో అటువంటి పిండి వంటలు ఎక్కడ లేవటండి, ఎన్ని రకాల తీపి పదార్థాలు ఉన్నాయో అవి కౌంట్ చేయలేము అనమాట, లెక్క పెట్టలేం. ఆవు పాలకోవాలు, ఆవు పాలతో చేసిన పాయసం, గేదె పాలతో చేసిన పాయసం, ఆ పాయసంలో కూడా మళ్ళీ బెల్లం వేసిన పాయసాలు, పంచదార వేసిన పాయసాలు, జీడిపప్పు పాయసాలు, మధురసాలు, ద్రాక్షారసాలు, పులిహారలు, దలిహారలు, ఓ కట్టిపొంగళ్ళు, ఒక కొన్ని లక్షల పదార్థాలు. మామూలుగా ఇంట్లో రెండు ఇడ్లీలు సాంబారు తింటేనే కడుపు తిప్పుతోంది ఈ మధ్యన మనకి. ఇన్ని పిండి వంటలు ఏంటంటారు, ఆ పదార్థాలు చూసి వీడికి మతిపోయింది. పోనీ ఈ పదార్థాలు ఎందులో పెట్టాడో తెలుసా, బంగారు పళ్ళాలు పట్టుకొచ్చి ఈయనకి ఈయన పొట్లకి పెట్టాట. అందరికీ కూర్చోబెట్టి పళ్ళాలు ఎదురుగుండా పరిచి ఆ పళ్ళాల్లో పిండి వంటలు పెట్టి తాగడానికి నీళ్లు ఇచ్చాడు. ఈ నీళ్లు ఆపోసిన పట్టి తాగుతారు కదా, మొదట్లో ఆపోసిన పట్టి తాగగానే ఈయన మతిపోయింది. అది అమృతం నీరు కాదు, ఆ అమృత జలం తాగేసరికి ఇంకా ఆకలి పెరిగిపోయింది. ఆకలికి పెరిగిపోయి తెగ తినేశారు. ఎంతంత బంగారపు గిన్నెల్లో ఉన్న పాయసం వడ్డిస్తుంటే గడగడగడగడ తాగేశారట. అంత పాయసం అయితే మరి వాళ్ళకి ఇండైజెషన్ పట్టుకుంటుంది, అక్కడ ఏ అజీర్ణం లేదు. శుభ్రంగా పిండి వంటలతో ఫోన్ చేశారు, ఆ అమృతం ఏదో కొంచెం దొరికితే బాగుండండి బాబు, అది తాగి శుభ్రంగా తినచ్చు. మహాద్భుత భోజనం చేశాడు. ఆయన దగ్గర అన్ని బంగారపు వస్తువులే, ఎక్కడ చెక్క వస్తువులు లేవు, కొయ్య వస్తువులు లేవు, అన్నీ బంగారాలే. దీనికి ఒక క్షణం మతిపోయిందండి. శబర, నువ్వు నివసించేది విషమే, కాననాంతరే భయంకరమైన అడవిలో ఉన్నావు. అరణ్యంలో మీ ఇళ్ళేమో భవనాల్లో ఉన్నాయి. రాజార్హ భక్ష్య భోజ్యాన్ని, రాజులు మాత్రమే తినే మంచి మంచి భోజనాలు ఉన్నాయి. ఆ భక్ష్యాలతో పాటు భోజనాలు పెట్టడానికి బంగారపు కంచాలు, కొంచాలు, గిన్నెలు అన్నీ బంగారమే, ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక సామాన్యమైన బోయవాడికి ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఆయన, నాయన విషయం చెబుతున్నాను విను, ఈ అడవిలో ఇందాక నువ్వే చూసే ఉంటావు, ఈ చెట్టు దగ్గర విష్ణుమూర్తి ఉన్నాడు. ఆ విష్ణుమూర్తిని దేవతలు పువ్వులతో పూజిస్తారు, ఆ పువ్వులు వదిలిపోతారు, ఆ పువ్వులు మా నెత్తి మీద వేసుకుని మా గుడిసెల మీద వేస్తాం, దాంతో మా గుడిసెలు రాజభవనాలు అయిపోయాయి, మాకు ఈ సంపదలు అన్నీ వచ్చాయి. విష్ణుమూర్తి నిర్మాల్యం ఇక్కడ రోజు పడడం వల్ల మా క్షేత్రం సంపదలతో లక్ష్మితో నిండిపోయింది. విష్ణువు నిర్మాల్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, అందుకే మాకు ఈ భోగాలు వచ్చాయి. కానీ మాకు భోగాపేక్ష లేదు, అందుకే మేము మాత్రం చెట్ల కిందే పడుకుంటాం, ఇవి మీ బోటి వాళ్ళకి పెడతాం, మేము తినం వీటి పదార్థాలని. ఏదో కావలసినంత ఆహారం తింటాం తప్ప మేము పిండి వంటల భోజనం మీద ఆశపడం, అతిథులకు పెడతాం, ఈ బంగారం మీద మాకు కోరిక లేదు. కాబట్టి విష్ణు నిర్మాల్యం విడిచిపెట్టకూడదు అని ఒక గొప్ప సూచన చేశాడు. మీరు ఎప్పుడో చూడండి, గుళ్ళోకి రాగానే నాకేం చేస్తారు, మెళ్ళో దండ వేశాక దండలోకి వాళ్ళు వేశారు కాబట్టి సగం భక్తితో స్వీకరిస్తున్నాం, కొబ్బరికాయ దాని మీద పువ్వు పెట్టిస్తున్నారు, ఆ పువ్వును గురువుగారు ఏం చేస్తున్నారు, ఒకసారి తలకి తగిలించుకుని ఇస్తున్నారు. విష్ణు నిర్మాల్యం శిరస్సును పెట్టుకుంటే ఎప్పుడూ తెలివితేటలు పెరుగుతాయి, ఎప్పుడూ సంపద ఉంటుంది, ఎప్పుడూ వాడికి జీవితంలో కొరత రాదు. అందుకని ఆలయంలోకి వెళ్ళాక పువ్వు ఇస్తే పక్కన పారేయడం కాదు, ఒకసారి తలను ధరించండి, తల మీద నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక తలను ధరించి పక్క వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి లేదా జేబులో పెట్టుకోండి. అవునా? తక్కిన కథా విశేషాలు మళ్ళీ మనం రేపటి రోజు భాగంలో ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.